రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయి భగవానుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేడియోసాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, అంటే దేహమే దేవాలయం, అందులోని నివసించే అంతర్యామి దేవుడే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు. మరి మానవ జన్మ గురించి, మానవ శరీరం గురించి స్వామి చెప్పిన ఒక చక్కటి విషయాన్ని ఇప్పుడు విందాం.
పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం నా శరీరం పునః నా శరీరం పునః పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి.
విత్తం అంటే డబ్బు. డబ్బుని కోల్పోతే మళ్ళా మళ్ళా సంపాదించుకోవచ్చు. అలాగే మిత్రం అంటే మిత్రుల్ని కోల్పోతే మళ్లీ కొత్త వాళ్ళని మనం స్నేహితులుగా పొందొచ్చు. పత్ని చనిపోయిందనుకోండి, ఇంకోని వివాహం చేసుకుని తిరిగి ఇంకొకరిని భారీగా చేసుకోవచ్చు. అలాగే మహి అంటే భూమి. భూమిల్ని గాని భవనాల్ని గాని కోల్పోయినా పర్వాలేదు, వాటిని మళ్ళా సంపాదించుకోవచ్చు అంటున్నారు స్వామి ఇక్కడ. ఏతత్ సర్వం పునర్లభ్యం, వీటన్నింటినీ కూడా తిరిగి మనం సంపాదించుకోవచ్చుట. కాని నా శరీరం పునః పునః, ఈ మానవ శరీరాన్ని, ఈ మానవ జన్మని మళ్ళా మళ్ళా మనం పొందడం చాలా కష్టం అని, పొందలేము అని కూడా స్వామి చెప్తున్నారు. ఈ మన మానవ జన్మ యొక్క ఎలా లభించింది అన్నదాన్ని తీసుకుంటే, 82 లక్షల జీవరాశుల్లో మనం ఎన్నో జన్మలు ఎత్తి క్రిములుగా, కీటకాలుగా, జంతువులుగా, జలచరాలుగా ఎన్నో రకరకాల జన్మలను తీసుకుని వాటన్నిటిలోని బాధల్ని పడుతూ ఎంతో సాధన చేసుంటాం, ఎంతో దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత వాటి ఫలితంగా మానవ జన్మ పొందుతాం అంటారు. మరి మనం ఎప్పుడైనా అసలు ఈ మానవ దేహం గురించి గాని, ఈ శరీరం వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఇది ఏం చేస్తున్నది, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి, దీన్ని ఎందుకు నాకు భగవంతుడు ఇచ్చాడు అని మనం ఎప్పుడేమైనా ఆలోచించామా అంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మనం పుడుతున్నాం, పెరుగుతున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాం, అలాగే మాట్లాడుతున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాం, ఇలాగా మనం పుట్టిన దగ్గర నుంచి సమయం ఏదో రకంగా గడిచిపోతూ ఉన్నది. మరి అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఈ మానవ శరీరం మనం అల్టిమేట్ గా పొందాము అని స్వామి చెప్తున్నారు, దీంతో మనం ఏం చెయ్యాలి అన్నదాన్ని ఈరోజు దేహమే దేవాలయం అన్న కార్యక్రమంలో చూద్దాం. ఈ కార్యక్రమంలోని మనతో చర్చించడానికి మన రేడియో సాయి బ్రదర్ గణేష్ ఇక్కడ ఉన్నారు. సాయిరాం.
సాయిరాం స్వప్నక్క.
గణేష్, మరి ఈ శరీరం గురించి చెప్పుకుంటున్నావు, స్వామి చెప్పారు, ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఈ మానవ శరీరాన్ని మనం కోల్పోతే సంపాదించుకోవడం చాలా కష్టం అని.
మరి స్వామి చెప్పినటువంటి ఈ చాలా ముఖ్యమైన అంశం వింటున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది. ఇటీవల మన ఓల్డ్ స్టూడెంట్ సాయి ప్రసాద్ అని, ఆయన హైదరాబాద్ వాస్తవ్యులు, తను బృందావన్లో 1978 నుంచి చదువుకున్నారు. ఆ సమయం తమ విద్యార్థిగా ఉంటున్న టైంలో సాయి గీత కూడా అక్కడే ఉండేదంట. చాలా చిన్నదిగా ఉండేది సాయి గీత. ఒకసారి విద్యార్థులంతా స్వామి చుట్టూరా ఉంటే బయట నుంచి సాయి గీత పరిగెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాల దగ్గర ఎంతో ప్రేమగా ఆప్యాయతగా, ఆ వాత్సల్యం తెలుసు కదా స్వామికి సాయి గీతకి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ, అంతే ప్రేమను ఒలకబోస్తోంది. స్వామి కూడా అంతే ప్రేమను సాయి గీత మీద కూడా చూపిస్తూ ఏ అవకాశం కూడా స్వామి విడిచిపెట్టరు. విద్యార్థులకు గాని భక్తులకు గాని ఒక ఆధ్యాత్మిక విషయం వాళ్ళకి మెసేజ్ కన్వే చేయాలి అంటే ఒక్క సర్కమ్స్టాన్స్ కూడా స్వామి విడిచిపెట్టరన్నమాట. సో ఈ సిచ్యువేషన్ లో కూడా స్వామి అదే చేశారు. స్వామి విద్యార్థులందరి వైపు చూసి, చూసారా దానికి ఎంత భక్తుందో, కానీ ఇంత భక్తి ఉన్నా సరే మానవ జన్మ ఎత్తడానికి అది ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఆ మానవ జన్మ ఎత్తితేనే గాని దానికి ముక్తి లభించదు అని స్వామి విద్యార్థులందరితో చెప్పేసరికి చాలా ఆశ్చర్యచకితులైపోయారు, నిశ్చేష్టులైపోయారు స్టూడెంట్స్ అంతా. అంటే స్వామి సామీప్యంలో, స్వామి సన్నిధిలో అంత సమయం గడుపుతూ కూడా ఆ విలువని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అన్న ఆలోచన వాళ్ళకి కలిగింపజేశారు స్వామి ఆనాడు. ఇది ఇలా ఉండగా జాన్ హిస్లప్ గారు స్వామి భక్తులు, ఆయన ఒకసారి స్వామితో ఒక సంభాషణ చేస్తున్నారు. ఈయన చాలా ఆధ్యాత్మికంగా ఆలోచించేవారన్నమాట, ఆధ్యాత్మిక తత్పరులైన. సో ఆ ఆలోచనలో భాగంగా స్వామిని ఒక ప్రశ్న అడిగారు. ఆయన అడిగి, స్వామి అసలు ఈ దేహం, ఈ ఫిజికల్ బాడీ యొక్క ఆవశ్యకత ఏంటి? మేము జంతువులుగా కూడా పుట్టచ్చు, అవి కూడా మేం చేస్తున్న పనులే చేస్తున్నాయి కదా, మరి ఈ శరీరానికి ఆ శరీరానికి తేడా ఏమిటి? ఎందుకు ఈ జన్మ ఎత్తడంలో అంత ఇంట్రెస్టింగ్, అంత ప్రాముఖ్యం సంతరించుకుంది అని స్వామిని అడిగితే స్వామి చెప్పారట, చూడు చాలా మంచి ప్రశ్న అడిగావు నువ్వు స్వామి, మనం అడిగిన ఏ ప్రశ్నని చిన్నబుచ్చారన్నమాట. సో అలాగే దానికి సమాధానంగా స్వామి చెప్తున్నారు, 80% దివ్యత్వాన్ని పొందగలిగి దివ్యత్వాన్ని అర్థం చేసుకునే శక్తి మానవులకి ఉందట, కానీ జంతు ప్రపంచానికి కేవలం 15% మాత్రమే భగవంతుణ్ణి గ్రహించే ఆ జ్ఞానం గాని ఆ ఎరుక గాని ఉన్నదట అని చెప్తూ స్వామి చాలా చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. ఒక పిల్లున్నది, మనం పిల్లిని పెంచుకుంటున్నాం. పిల్లికి మనం చాలా పెట్ యానిమల్ గా పెంచుకున్నప్పుడు మంచిగా కర్డ్ రైస్, పాలు, పెరుగు అన్ని పెడతా ఉంటాం అన్నమాట. పెడుతున్నప్పుడు సడన్ గా అది తింటూ ఒక ఎలుక దాని ముందర అలాగా పరిగెట్టడం చూసింది అనుకోండి, ఏమవుతుంది అని స్వామి అడుగుతూ, ఆ చిట్టి ఎలుక వెనకాతల ఈ పిల్లి పరిగెడుతుంది. ఎందుకు అంటే దాని అది సహజ సిద్ధమైన నేచర్ అనమాట, దాని స్వభావం అది. అదే ఒక పులి తీసుకోండి, పులికి మనం ఎంత ధాన్యాలు, ఈ మల్టీగ్రెయిన్, విటమిన్ అలాంటివి ఏం పెట్టినా సరే దానికి అది రుచించదు. ఎదురుగుండా ఒక యానిమల్ వెళ్తుంటే దాన్ని తినాలనే కోరికతోనే అది వెళ్తుంది, ఎందుకంటే దాని సహజ స్వభావం అది. సో అలాగే మానవుడి స్వభావం ఏంటి అని స్వామి చెప్తూ, భగవంతుణ్ణి తెలుసుకోవటమే మానవుడి అసలు స్వభావం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే తిరిగి వెనక్కి వెళ్తున్నాడు. తను వచ్చిందేంటి పైకి వెళ్ళటానికి, కానీ తను చేస్తున్నది ఈ పశు ప్రవృత్తిలోకి వెళ్లిపోతున్నాడు, గాని భగవంతుణ్ణి చేరే ఆ మార్గాన్ని మర్చిపోతున్నాడు, ఈ దేహం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించటం లేదు అని స్వామి హిస్లప్ గారితో చెప్పారంట.
చాలా బాగా చెప్పారు స్వామి. అంటే స్వామి చాలాసార్లు చెప్తూ కూడా అన్నారు కదా, మీరు బజార్కు వెళ్లి ఏం కొనాలనుకుంటున్నారో అది మర్చిపోయి అక్కడున్న మిగతా విషయాలను చూస్తూ మరి తిరిగి ఇంటికి రాకుండా ఉండిపోతారా, కానీ మీరు ఇక్కడ ఉండిపోతున్నట్టు ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తున్నారు ప్రస్తుతం అని. ఇందాక చెప్పినట్టు ఆ పశు ప్రవృత్తిని మార్చుకునే శక్తి సామర్థ్యాలు జంతువులకు లేవు. స్వామి ఏంటంటున్నారంటే, మనం మనుషులుగా పుట్టినప్పటికీ మనం ఇంకా మనిషిగానే బతకటం లేదు, పశు లక్షణాలతోని పశు ప్రవృత్తులతోనే ఉన్నాం. అందులోంచి మానవత్వం తోటి మనం ఎదిగి దివ్యత్వం వైపు నడవాలి అని చెప్తూ ఉంటారు స్వామి. అలాగా మనలో ఉన్న పశు లక్షణాన్ని పోగొట్టుకుని మానవ లక్షణాలను పొందడానికి, ఆ మనిషి నుండి దేవుణ్ణి అవ్వడానికి కూడా ఆ శక్తి సామర్థ్యం ఈ దేహానికి, ఈ శరీరానికి, మనిషి శరీరానికి ఉంది. అంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అదే స్వామి చెప్తున్నారన్నమాట. ఈ మానవ శరీరానికి అంత ప్రాముఖ్యత ఇచ్చింది ఎందుకు అంటే, దాన్ని అంత బాగా తయారు చేశారు. అన్ని మెషిన్ నుంచి అన్ని ప్రొడ్యూస్ చేయలేం కదా, అలాగే మనలోంచి దివ్యత్వాన్ని మనం ప్రొడ్యూస్ చెయ్యాలి అంటే ఈ దేహం వల్ల, మానవ దేహం వల్లే అవుతుంది అని స్వామి ఎప్పుడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తుంటారు గణేష్. మనం ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఒక కార్ మనం ఎలాగ తీసుకెళ్తుందో, అలా మనం భగవంతుణ్ణి చేరాలి అని మన గమ్యానికి మనని పట్టుకెళ్లే ఆ పరికరంలో సోపానం
సాధనం
ఏదైతే ఉంది అంటే అది మన దేహం అని. మరి మనం ఎక్కడికో బయలుదేరాలి, ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి అనుకుంటే ఆ కార్ ని మనం ఎలా తయారు చేస్తాం? ఎంతో చక్కగా అంత మెయింటెనెన్స్ చేసి చాలా బాగుందని ట్యాంక్ నిండా పెట్రోల్ నింపిస్తాం, ఇంకా తోవలు అవసరమైన ఆహార పానీయాలన్నీ చక్కగా స్టోర్ చేసుకుంటాం, మధ్యలో చక్కగా ఎంజాయ్ చేయడానికి మ్యూజిక్ కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇలా అన్ని రకాలుగా మనం ఎందుకంటే గమ్యాన్ని రీచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం జర్నీ కూడా హ్యాపీగా ఆనందంగా కంఫర్టబుల్ గా ఉండాలి అని. ఇంకోటి ఏంటంటే, ఈ ఇచ్చిన శరీరాన్ని మనం తీసుకుని అలా పైనుంచి గమ్యం చేరుకోవాలన్నది యాక్చువల్ మనకిచ్చిన ప్రాజెక్ట్ అనుకోండి. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మర్చిపోయి ఇంకో దాంట్లోని మనం తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం చేస్తున్నదంతా అంతే, ఈ ఆలోచన కూడా లేకుండా వెళ్తున్నాం. పోనీ కొంతమందైనా ఆలోచించి భగవంతుని తెలుసుకోవాలి అంటే మనం సాధనలు చేస్తున్నవన్నీ సాధనలు ఎలా ఉన్నాయంటే స్వామి చెప్తారు అంతా బాహ్యంగానే ఉన్నాయి. దేవుడు ఎక్కడున్నాడు, ఏ క్షేత్రంలో ఉన్నాడు, ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాడా, నేను ఏం చేస్తే దేవుడు దొరుకుతాడు అని మీరు ఎన్ని చూడండి, మనం బయటకు పరిగెడ్డంలోనే ఉంటుంది. అలా బయట వెతుకుతూ మన ఆనందాన్ని కూడా బయట వస్తువులతోని మనుషులతోని, అంటే ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఓకే నలుగురిని కలిస్తే అక్కడ అందరితో చక్కగా ఎంజాయ్ చేస్తే అది ఆనందం, ఏదైనా మంచి పదార్థం తింటే ఆనందం. అలాగే ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నాం, అలాగే భగవంతుడిని బయట వెతుక్కుంటున్నాం, అలాగే మనకు కావాల్సిన ప్రేమని, ఎవరైనా నాతో చక్కగా మాట్లాడితే నాకు ప్రేమ లభిస్తుంది అని ప్రేమని కూడా మనం బయట వెతుక్కుంటున్నాం. కానీ స్వామి చెప్తారు భగవంతుడు నథింగ్ బట్ ప్రేమ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఈ మూడు కూడా ఒకటే. ఈ ఆనందం గాని ప్రేమ గాని భగవంతుడు గాని బయట ఎక్కడా లేదు అంటున్నారు స్వామి. అదే ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకుంటే చాలా వింతగా ఉంటుంది, మనకు అర్థం కాదు కూడా. మనలో ఎలా ఉంటుంది అది ఉంటే మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? మరి ఎందుకు మనం అంత స్వామిలాగా ప్రేమగా అందరితో ఉండలేకపోతున్నాం? ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే టువర్డ్స్ దట్ మన ప్రయత్నం చెయ్యట్లేదు అంటున్నారు. మనం ఎంతసేపు బయటికి పరిగెడుతున్నాము, ఇంట్లో ఉన్న సపోజ్ ఒక నా వాచ్ ఉందనుకోండి, ఇంట్లో నేను కబోర్డ్ లో పెట్టాను, బయట వెళ్లి ఎన్ని షాపులు వెతికినా ఆ పర్టికులర్ వాచ్ నాకు దొరకదు, ఎందుకంటే ఇంట్లో కబోర్డ్ లో ఉంది కాబట్టి. అన్ని మానేసి ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుని నా కబోర్డ్ తలుపు తీస్తే అక్కడ నాకు ఆ వాచ్ కనిపిస్తుంది. అలాగే మనం బయట వెతకడం మానేసి మన లోపలికి వెళ్లి మన అంతరంగంలో ఉన్న భగవంతుడి కోసం ఆ సాధన చెయ్యాలి అంటారు స్వామి.
చాలా సార్లు స్వామి కూడా తమ ఉపన్యాసాల్లో చెప్పారు, ఇది సైంటిఫిక్ గా కూడా స్వామి చెప్తూ ఉంటారు. ఎంతో మంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, అందరూ ఆస్ట్రోనాట్స్ మూన్ దాకా వెళ్లే ప్రయత్నం చేస్తారు, అన్ని గ్రహాలని చుట్టుముట్టి, అన్ని గ్రహాలని తాకి ఇక్కడ శాంపుల్స్ తీసుకొచ్చి, నేను మూన్ మీద నుంచి ఆ శాంపుల్ తీసుకొచ్చాను, ఇక్కడికి వెళ్లి ఆ శాంపుల్ తీసుకొచ్చాను అన్న గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఒక్క అంగుళం కూడా వాళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయటం లేదు అని స్వామి ఎంతో పాపం తపనతో, ఆ బాధతో చెప్తున్నారు. రే, ఎందుకంటే ఇక్కడ భగవంతుడిని కూడా మనం అనాలి, ఎందుకంటే దీనికి అంతటి దేనికైనా కారణం భగవంతుడు. మనిషి మనస్తత్వం బాగా ఎరిగిన భగవంతుడు వీడెప్పుడు బయటే వెతుకుతాడు, నేను ఎక్కడ దొరుకుతాను అని నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, అందుకే వీడి కనిపించని ప్రదేశంలో నేను ఉంటాను, దాక్కుంటాను అన్న ఒక చిలిపి ఉద్దేశంతో భగవంతుడు మనకి ఎంతో దగ్గరగా, మనకి ఎంతో సామీప్యంగా లోపలికి
వచ్చేసాడు,
మనలో ఉండిపోయాడు. మరి అతన్ని వెతుక్కుంటూ మనం బయటికి వెళ్తున్నామే గాని ఒక్కసారి కనులు మూసి ఇలా లోపల ఆయన ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మన కోసం అన్న ఆలోచన మనకి ఎప్పుడు స్ట్రైక్ అవ్వదు అని సామ్ అంటుంటారు. ఇక్కడ ఒక చిన్న సన్నివేశం నాకు గుర్తొస్తుంది. ఎందుకు లోపల అంటే, మనం బయట చూసే ప్రపంచం అంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటారు కదా స్వామి. సో అందుకని
ఇది చెప్తుంటే స్వామి హిస్లాప్ గారితో చెప్పిన ఇంకో విషయం గుర్తొస్తున్నది గణేష్. ఆయన ఇందాక మీరు చెప్పినట్టు ఈ మానవ దేహం ఎందుకు తీసుకోవాలి దీని ద్వారానే అంటే, మీరు మూన్ గురించి చెప్తుంటే ఇప్పుడు మనం మార్స్ మీదకి వెళ్ళాలి, అక్కడ ఎలాగ మనం లైఫ్ లీడ్ చేయాలి, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని టికెట్స్ కూడా బుక్ చేసుకుని ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్వామి చెప్పేది ఏంటంటే, భూమి అంతా మానవ శరీరం అంతా పవర్ఫుల్, ఇంకేదీ లేట్. దేనికి అంటే తిరిగి భగవంతుని చేరుకోవడానికి. ఏమైనా అంటే ఈవెన్ స్వర్గంలోకి వెళ్ళినా, వైకుంఠం ఏదంటే మనం అన్ని అనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పుణ్యం అయిపోగానే తిరిగి మనం వెనక్కి రావాలి. మార్స్ లో ప్లేస్ కొనుక్కున్నా తిరిగి మళ్ళా వెనక్కి వచ్చే ముక్తి పొందాలి, భూమి మీదే పొందాలి, మానవ శరీరంతోనే పొందాలి.
అందుకే దేవతలందరూ కూడా భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు ఎప్పుడు మేము మనుషులుగా పుట్టాలని ఆలోచిస్తూ ఉంటారంట.
క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అని మన కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడనమాట. నువ్వు ఎన్ని పుణ్యాలు చేసి స్వర్గంలోని ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ తిరిగి నువ్వు ముక్తి పొందాలి అంటే, తిరిగి మళ్లీ జన్మించకుండా ఉండాలి, ఆ పరమాత్మలోని లీనం అవ్వాలి అంటే, నువ్వు భూమి మీదే మర్త్యలోకంలోనే మానవుడుగానే పుట్టాలి, అక్కడ సాధన చేసి నువ్వు నథింగ్ బట్ అ భగవంతుడు అని తెలుసుకోవాలి అని. మరి ఇంత మానవ దేహానికి ఇంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు, మరి ఆ శరీరం ఆ పరికరం గురించి ఆ సాధనం గురించి తెలుసుకుందాం.
తప్పకుండా తెలుసుకోవాలి.
ఇది యాక్చువల్ గా చూస్తే గణేష్, ఈ శరీరం అంతా జడమైనది అంతే కదా, పంచభూతాలతో. మరి జడమైనది అంటున్నారు కానీ మనం దీంతోనే అన్ని పనులు చేస్తున్నాం, ఏ పని చేయడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం, మరి శక్తి ఉన్నది కదా, దాన్ని మనం జడం ఎలా అంటాం? ఇప్పుడు కళ్ళున్నాయి, చూస్తున్నాయి, మన సైన్స్ అంతా చెప్తుంది కంటి గుడ్డు వెనక అట్లా ఇలా రెటీనా ఉంటుంది, ఇలా లెన్స్ ఉంటుంది, దాని మీద లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్
అవుతుంది,
ఇదంతా చెప్తుంది ఎలా పనిచేయగలదు. ఈ సైన్స్ అంతా కూడా ఈ ప్రోటోటైప్స్ తయారు చేసి పెట్టగలదు. మనలాగే ఇదే శరీరం ఎలా ఉందో ప్రతి పంచభూతాలతోటి కూడా తయారు చేయగల శక్తి సామర్థ్యాలు ఇప్పటి మానవుడికి ఉన్నాయి అనుకుంటే, అలాంటిదే మానవుడి బొమ్మోడు చేసి పెట్టడం సాధ్యం అవుతుంది. కానీ దాని చేత మాట్లాడించగలరా, దాని చేత చూపించగలరా, వినిపించగలరా, పని చేయించగలరా అంటే మానవుడిలాగా చేయించడం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, ఆ లోపల పనిచేయించే శక్తి అన్నదాన్ని ఎవరు ఏమిటి అన్నది దాన్ని మనం క్రియేట్ చేయలేం, దాన్ని చేసి ఆ బొమ్మలో పెట్టి మనం నడిపించలేం.
ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తానక్క. ఇప్పుడు మనం చాలా ఫ్రీక్వెంట్ గా చాలా రెగ్యులర్ గా పేషెంట్స్ చేయించుకునే ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్, అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే భగవంతుడి సృష్టికి మానవ సృష్టికి ఆ భేదం మనకు తెలుస్తుంది అన్నమాట. మనం నీ ఒకే యాంగిల్లో మనం మూవ్ చేయగలం నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత. కానీ భగవంతుడు అమర్చినటువంటి ఆ నేచురల్ బాడీ ఏదైతే ఉందో ఎటువైపైనా అది తిరుగుతుంది అది. సో అంతటి కాంప్లెక్సిటీ, అంతటి బ్యూటీ ఉన్న ఆ దేహం గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట.
చాలా బాగుంది. దీనికి అంటే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తున్నది గణేష్. ఇప్పుడు మనం ఒక కెమెరా తీసుకున్నాం, ఉదయం మనం వీడియో గురించి దాన్ని చెక్ చేస్తున్నాం, పనిచేస్తుందా పనిచేయదాని వేసి ఎలా తీయాలి, జూమ్ అవుట్ ఎంత చేయాలి, జూమ్ ఇన్ ఎలా చేయాలి, ఏ పారామీటర్స్ ఎలా ఉండాలని సెట్ చేసుకుంటుంటే సడన్ గా బ్యాటరీ అయిపోయింది. అయిపోవడంతో ఏమి కనిపించలేదు, మనం దాంతో ఏం పనిచేయలేకపోయాం. అంటే బ్యాటరీని మళ్ళీ రిప్లేస్ చేయడం గానీ ఛార్జ్ చేయడం గానీ చేస్తే తప్ప. అలాగే మన శరీరంలోని ఆ భగవతత్వం, ఆ చైతన్యం అన్నది ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఆ బ్యాటరీ వల్ల ఎలాగైతే ఆ కెమెరా పనిచేసిందో, ఈ శరీరం అన్న దాంట్లోనే ఆ భగవంతుడు శక్తి, ఆ చైతన్యం వల్లే మనం పనిచేస్తున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మనకి సులభం అవుతుంది ఇది అని. మరి ఆ చైతన్యం మనలో ఎలా ఉన్నది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది ఈ చైతన్యం గురించి మాట్లాడుతుంటే అది మనలో ఉన్నది అని స్వామి తరచూ చెప్పేవారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వేదంలోంచి మనకి కొన్ని చెప్తూ ఉంటారు తమ ఉపన్యాసాల్లోని. నారాయణ సూక్త నుంచి స్వామి చెప్తూ, అంతర్బహిష్ఠత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తూ ఉంటారు స్వామి. యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్ఠత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే ఈ ప్రపంచం అంతా కనిపించే వినిపించే వస్తువులన్నిటిలోని దాని లోపల వెలుపల అంటే బయట కూడా ఆ నారాయణుడే వ్యాపించి ఉన్నాడు, ఉంటున్నాడు అని స్వామి చెప్పారు.
అవును. అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం, పద్మకోశ ప్రతీకాశగం, హృదయం చాప్యదోముఖం. అంటే ఈ భగవంతుడు అనంతమైన వాడు, ఆది అంతం లేనివాడని చెప్పుకుంటున్నాం కదా, నాశనం లేనివాడు, అవ్యయుడు అయిన ఈ సర్వజ్ఞుడు ఈ సంసార సాగరాన్ని అందులో ఉండడు, దానికి బయట ఉండి దీన్ని నడిపిస్తున్నాడు అంటూ విశ్వమంతటికీ ఈ మంగళాన్ని చేకూర్చి ఆ నారాయణుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని చెప్తూ అధోముఖుడే తామర మొగ్గల మన హృదయంలోనే ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నారు.
అథోనిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్. అంటే మానవుడి శరీరంలో ఉన్న పారమార్థిక అంటే ఆధ్యాత్మిక హృదయము ఉండే స్థానంలో గురించిన వివరణ ఈ శ్లోకంలో ఉందన్నమాట. ఏం చెప్తున్నారంటే కంఠము క్రింద, ఇందాక ఈ ఆధ్యాత్మిక హృదయము ఈ ఫిజికల్ హార్ట్ స్పిరిచువల్ హార్ట్ అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ కొంతమందికి రావచ్చు, ఇది చాలా మంచి ఎక్స్ప్లెనేషన్. దానికి
స్వామి అంటారు కదా మీకు రైట్ సైడ్ అంటే మామూలు హృదయానికి రైట్ సైడ్ ఉంటుంది ఆధ్యాత్మిక
హృదయము. మరి కంఠము క్రింద నాభికి పైన జానడి దూరంలో ఈ ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది అని చెప్తుంది వేదం. ఇది విశ్వమంతటిలోకి చాలా విశిష్టమైన భగవంతుని ఆవాస స్థానం. ఇది దీపశిఖల వరుసలో ఆవృతమైనట్లు తేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
సంతతగుం శిలాభిస్తు లంబత్యా కోశ సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అంటే తామర మొగ్గలాగా ఈ ఆధ్యాత్మిక హృదయం నలువైపులా కూడా నాడులతో ఉండి అది కింద వైపుకి వేలాడుతూ ఉంటుంట. దాని లోపల సూక్ష్మమైన ఆకాశం ఉంటుంది. ఈ సూక్ష్మమైన ఆకాశంలోని ఈ విశాల విశ్వమంతా కూడా ఉందిట. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, బయట చూసే ప్రపంచం అంతా కూడా నీ రిఫ్లెక్షన్ నీ రిఫ్లెక్షన్ అని స్వామి చెప్తూ ఉంటారు. ఈ అదంతా కూడా ఈ సూక్ష్మమైన ఆకాశంలో ప్రపంచం ఏదైతే ఉందో అదే మనకు బయటికి అని చూస్తే ఇంతటి ప్రపంచం, ఇంత హిమాలయాలు, ఇన్ని యూనివర్స్ అని మనం అంతా అనుకుంటున్నాం. విశ్వం అదంతా కూడా ఆ చిన్న ఆకాశంలోనే ఇమిడి ఉన్నదిట.
తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతో ముఖః సోగ్రబుగ్వే భజంతిష్టన్ ఆహార మజర కవిః. అంటే ఆ ఆకాశం మధ్య సర్వత్ర అంతటా అన్ని దిశల వ్యాపిస్తూ ప్రకాశిస్తూ ఒక మహోన్నతమైనటువంటి ఆ అగ్ని ఆ జ్వాల ఉన్నదంట. సాక్షాత్తు ప్రాణవేయన ఆ అగ్ని మొట్టమొదటి ఆహారాన్ని భుజించేది. భుజించిన ఆహారం యొక్క సారాన్ని శరీరం అంతటికీ వివిధ అవయవాలకి విభజించి ఇచ్చేదిగాని ఉంటుందంట. అది నిత్య నూతనమైనది అంటే ఎప్పుడు ఎవర్ న్యూ, దృఢమైనది, ఇంకా జననం మరణం లేనిదనమాట.
అదే స్వామి చెప్తారు కదా, శరీరం వస్తుంది పోతుంది గాని మీలో ఉన్న చైతన్యం ఎక్కడికి పోయేది కాదు వచ్చేది కాదని ఈ వివరణ మనకి ఎంత చక్కగా చెప్తున్నది. అది ఎప్పటికీ పోదు అని.
చైతన్యం ఉపాధిని మార్చుకుంటుందే గాని ఆ చైతన్యం ఎక్కడికి పోదంటారు స్వామి.
అవును. తర్వాత చూద్దాం. తిర్యగూర్ధ్వ మదస్సాయి రస్మయస్తస్య సంతత సంతాపయతిస్వం దేహ మాపాద తలమస్తక తస్య మధ్యే వహ్నిసిక అనీయోర్ధ్వ వ్యవస్థిత. ఈ ప్రాణాగ్ని యొక్క కిరణాలు మన శరీరంలోని అన్ని వైపులకి, పైకి కిందకి పక్కలకి అన్ని వైపులకి అడ్డదిడ్డంగా కూడా మొత్తం అంతా వ్యాపించి ప్రసారం అవుతూ ఉంటాయట. అది పాదాలు మొదలుకొని శిరస్సు వరకు కూడా శరీరం అంతా వెచ్చగా ఉండేటట్లు చేస్తాయి. ఆ అగ్ని యొక్క మధ్య భాగంలో చిన్న అణుప్రమాణంలోని ఒక అగ్ని జ్వాల, అంటే ఈ తామరముఖ కిందకు వేలాడుతున్నదని ఇందాక చెప్పుకున్నాం కదా, కానీ ఈ అగ్ని జ్వాల ఊర్ధముఖంగా ప్రకాశిస్తూ ఉంటుంట. అసలు ఒకసారి ఆలోచించు గణేష్, మనం మన బాడీ టెంపరేచర్ ఇంత ఉండాలి, తగ్గిపోతే ప్రాణం పోయినట్టు, అలాగే పెరుగుతుంటే జ్వరము మనకి ఆపద వచ్చినట్టు మనం అనుకుంటాం. కానీ ఇది ఇంతుంది అని థర్మామీటర్ చెప్పగలదు, ఉంటే ఏం చేయాలని డాక్టర్ చదువుకున్న వాడు చెప్పగలరు. కానీ ఎందుకున్నది, ఎలా ఉన్నది అన్నది అంటే ఇప్పుడు వేదం చెప్తేనే మనం తెలుసుకోవాలి. ఎంతో చక్కగా మన
శీతోష్ణాలన్నీ లోపల జరుగుతున్నటువంటి ఆ ప్రొసీజర్ వల్ల అది సంభవిస్తుంది. ఆ ఒక్క అణుమాత్రం ఆ సైజ్ లో ఉన్నటువంటి ఆ జ్వాల వల్ల
ఆ దివ్య చైతన్యమే మొత్తం మన బాడీలో ఉండే శక్తిని వేడిని అంతటినీ కలిగిస్తున్నదని ఏ సైన్స్ చెప్పలేని వేదం ఇక్కడ చెప్తున్నది.
సో నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర నీవార శోకవత్తన్వి పీతాభా స్వత్యనూపమ. అంటే సూక్ష్మమైన ఆ అగ్నిజ్వాల ఏ రంగులో ఉంది, ఈ నీలం లేకపోతే నల్లని మేఘాల మధ్య నుండి ఒక మెరుపు వస్తుంది చూసాను, థండర్, ఆ లైట్నింగ్. ఆ లైట్నింగ్ వచ్చినప్పుడు ఆ మెరుపు తీగవలే ప్రకాశిస్తుంటుందంట. అది ఎంత పెద్దదో స్వామి చెప్తున్నారు. అది ధాన్యపు గింజ యొక్క సూక్ష్మమైన ముళ్ళు వలె ఉండి బంగారు రంగుతో ప్రకాశిస్తుందంట. అంటే ధాన్యపు గింజ ఎంత పెద్దదో మనకు తెలుసు,
దాని ముళ్ళు
ఎంత చిన్నది, అసలు అంతే ఆ ముళ్ళంతే
ఉంటుంది. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః స అక్షరః పరమ స్వరాట్. అంటే అత్యంత ఆ సూక్ష్మమైన ఇప్పుడు చెప్పుకున్న దాన్ని ఆ అగ్ని జ్వాల మధ్యలో పరమాత్ముడు ప్రతిష్ఠితమై ఉన్నట్ట. అంటే చూడండి, ఆ పాయింటే మనం గుర్తించలేము, దాని మధ్యలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు. ఇవన్నీ ఎందుకంటే ఏ కార్యక్రమం చేస్తుంటే దాన్ని బట్టి ఆ పేరు ఇచ్చాయని స్వామి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. ఆయనే ఎప్పటికీ నాశనం చెందని పరమాత్మ, స్వప్రకాశంగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆయన కంటే వేరైన వాడు, అధికుడైన వాడు, ఉత్తమమైన వాడు ఇంకో లేడు అని చెప్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి గణేష్, ఏదైతే పరమాత్మ శక్తి ఉన్నాదో దాని నుంచి సకల సృష్టి ఉద్భవించింది, దానిలోంచే మనం అందరం సృష్టి క్రమంలో మనం కూడా అందులో పుట్టాము. ఈ పుట్టిన మనలో కూడా అదే పరమాత్మ చైతన్యం ఉన్నది, దానికి దీనికి తేడా లేదు అని ఇక్కడ వేదం చెప్తున్నది. దీన్ని మించి మనమే భగవంతుడు అన్నదానికి ప్రూఫ్ ఇంకేంటి కావాలనిపిస్తున్నది.
చాలా బాగుంది. మరి భగవంతుడు ఇంత పగడ్బందీగా తన్ను తాను అంత జాగ్రత్తగా మన లోపల ఇంత దాగి ఉండిపోతే మనం ఏ విధంగా మనం గ్రహించగలం అన్న ఆవేదన మనకు కలుగుతుంది అనిపిస్తుంది అన్నమాట.
అదే గణేష్, ఇదంతా మనం ఈ వేదంలోది చక్కగా వివరణ అంతా తెలుసుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట. మనం ఎంతో విలువైన వజ్రాన్ని చూడండి ఏం చేస్తాము, ఒక బాక్స్ లో పెట్టి దాన్ని ఒక లాకర్ లో పెట్టి దాన్ని ఇంకో లాకర్ లో పెట్టి ఒక ఇనప పెట్టలో బాగా భద్రపరుస్తాం. మన ఇంట్లో ఇప్పుడు సేఫ్టీ లేదని బ్యాంక్స్ లో మనం భద్రపరుచుకుంటున్నాం. వాడైనా కూడా అక్కడ ఏం చేస్తాడు, మంచి స్ట్రాంగ్ బందోబస్తు ఉన్న ఐరన్ సేఫ్ రూమ్, దాంట్లో సేఫ్ లాక్, అందులో సేఫ్ కీ అన్ని పెట్టి అందులోపల జాగ్రత్తగా దాచుతున్నాం. అలాగా పరమాత్మకి ఇంత సూక్ష్మంగా, అంత అనంతమైన శక్తి ఉన్న పరమాత్ముడు అంత సూక్ష్మంలో సూక్ష్మంగా మన శరీరంలో ఉన్నాడు. మన శరీరం కూడా ఆ ఇనప్పెట్టులాగే విలువలేనిది. కాకపోతే ఆ వజ్రం స్టోర్ చేయాలంటే ఆ ఇనప్పెట్టు అవసరం. అలాగా మనలో ఈ విలువలేని శరీరం అనుకుంటున్నాము, ఈ జడమైన శరీరంలోని అటువంటి వజ్రమైన విలువైన భగవంతుడున్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అంటారు కదా, దేహమే దేవాలయం అంటారు. దేవాలయం అంటే దేవుడికి ఆలయం. అక్కడ భగవంతుడు మరి మనలో ఉంటే ఆ దేహాలు ఎంత పవిత్రమైంది చూడండి. మనం గుడికి వెళ్లామంటే దేవుడు ఎక్కడో గర్భగుడిలో ఉంటాడు, కానీ ముందే చెప్పులు ఇప్పేస్తాం. ఆ వెళ్తూనే ఫస్ట్ ఏం చేస్తాం, ఆ గుమ్మం దగ్గర మన తల కింద పెట్టి దండం పెడతాం. అంటే అక్కడ చూడండి, ఆ గుమ్మం చెక్కతో చేసి ఉండొచ్చు, రాతితో చేసి ఉండొచ్చు, కానీ మనం ఆ లోపలున్న భగవంతుడుతో ఉన్నది కాబట్టి దీనికి ఆ విలువ వచ్చి దీన్ని కూడా మనం అంత గౌరవంగా అంత భక్తితో ముందు దండం పెడతాం. నిజంగా అక్కడ భగవంతుడు మన కళ్ళకు కనిపించకపోయినా దీనిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇది కూడా విలువైంది అని మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతిదాని మీరు దేన్ని చూడండి, ధ్వజస్తంభం దగ్గర నుంచి అక్కడ ఏం కనిపించినా కళ్ళకు అద్దుకుంటూ ముందుకు వెళ్తాం. అంతెందుకు గణేష్, మనం పూజ గదిలోని భగవంతుడు సింహాసనం దగ్గర ఉన్న ప్రతి దానికి కూడా మనం బొట్టు పెడతాం. గంటకు బొట్టు పెడతాం, దీపంకి బొట్టు పెడతాం, ప్రతి దానికి బొట్టు పెడతాం. అంటే భగవంతుడికి పూజ చేయడానికి ఉపయోగించే వస్తువుకే మనం అంత ప్రాధాన్యత, విలువ, భక్తిని ప్రదర్శిస్తున్నాం. మరి భగవంతుడే మనలో ఉన్నాడు అంటే మన శరీరానికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి దాన్ని తెలుసుకొని మనం వర్తిస్తున్నామా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలనిపిస్తున్నది.
ఈ క్రమంలో మనం చూసినట్లయితే స్వామి ఎప్పుడు కూడా మనం దేహస్వరూపులారా, లేకపోతే ప్రజలారా, భక్తులారా,
మానవులారా
అని కూడా అనలేదు స్వామి. ఎప్పుడు కూడా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అనే పిలిచారు, గాని దానికి తక్కువగా మనల్ని స్వామి ఎప్పుడూ చేయలేదన్నమాట. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ దేహం అనేటటువంటి ఆ దేవాలయంలో భగవంతుడు ప్రతిష్ఠుడై ఉన్నాడు కాబట్టి మనం దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటారు. ఇక్కడ నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తొస్తుంది. విద్యార్థులందరికీ భక్తులందరికీ ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు స్వామి ఆ సన్నివేశంలో ఒక మంచి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అందరికీ పాస్ ఆన్ చేసి చూపిస్తున్నారన్నమాట. అందరూ ఆ సృష్టి స్వామి చేసినటువంటి ఆ క్రియేషన్ కి చాలా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారన్నమాట, కుతూహలంగా చూస్తున్నారు. చూస్తుంటే స్వామి ఎంత బాగా క్రియేట్ చేశారు స్వామి అని స్వామితో వాళ్ళు అన్నారంట. అన్నప్పుడు స్వామి నవ్వుతూ నా బెస్ట్ క్రియేషన్ మీరేరా అని స్వామి చక్కగా అందరికీ తెలియజేశారు. అంటే మన విలువ మనకు తెలియటం లేదు అని స్వామి మళ్లీ మళ్లీ మనకు తెలియజేస్తున్నారు.
అంతేకాదు గణేష్, ఎన్నోసార్లు స్వామి చెప్తారు కదా, మీరు చెప్పినట్టు ఆయన బెస్ట్ క్రియేషన్ మనమైతే ఆ క్రియేషన్ తోటి చేసే బెస్ట్ మిరకిలే మీలో తెచ్చే పరివర్తన అన్నారు. సో దాని ద్వారా స్వామి మనని మన గమ్యాన్ని చేరుస్తారని చాలా నమ్మకం అయితే మనందరికీ ఉన్నది. మరి ఇప్పుడు ఈ మానవ శరీరం గురించి చూద్దాం. ఇంత విలువైన భగవంతుడు ఇందులో ఉన్నాడు, కానీ దీనికి ఇచ్చిన పేర్లు చాలా వింతగా ఉన్నాయి గణేష్. దేహం అన్నారు స్వామి, చాలాసార్లు చెప్పారు దేహం అంటే దహ్యతి ఇది దేహం, అంటే దహించబడేది అంటే కాల్చబడేది, ఎందుకంటే ఇది పంచభూతాలతో ఉన్నది కాబట్టి ఇది మనం చనిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం,
పంచభూతాల్లోకి
తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అంటే ప్రాణం పోతే దాన్ని ఎవరు అలా పెట్టుకోరు, దాన్ని మళ్ళా తిరిగి దాని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థానాన్ని పంపించాలి గమ్యాన్ని చేసి. మరి ఇది ఈ 9 చిల్లుల తోలుబొమ్మని ఇలా దహించబడేదని శరీరం అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఇది ఎక్కువ రోజులు ఉండదు అంతే కదా, కొన్నాళ్ళు ఉంటున్నది పోతున్నది దహించబడుతున్నది. అలాగే దీనికి శరీరం అన్నారు, శరీరానికి కూడా స్వామి ఎంతో చక్కటి అర్థాన్ని చెప్పారు. శీరయతే ఇది శరీరం అంటే ఏ దేనికైతే క్షీణించిపోయే గుణం ఉన్నదో ఆ దాన్నే శరీరం అంటారని. చూడండి ఒకసారి ఆలోచిస్తే మన శరీరం దేంతో తయారైంది, ఎముకలు మాంసం రక్తం ఇదంతా కలిపిన ఒక ముద్ద, దాన్నే ఒక షేప్ చేసి పెట్టారు ఒక మంచి ఆకారంగా పైన మంచి స్కిన్ తోటి అందంగా కనిపించేటట్టు మంచి డెకరేషన్ చేసి పెట్టిన ఈ మాంసపు ముద్దది. మరి ఎంత చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఎంత అందంగా ఎంత సాఫ్ట్ గా ఉంటారు వాళ్ళని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అలా యవ్వనంలో ఇంకా అందంగా తయారవుతారు. ఇలా 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 ఈ శరీరం మాంసం ముద్దకి ఏంటవుతుంది అంటే వయసుతో పాటు అందం తరిగిపోతుంది. దీనికి చూస్తే మార్పులు జరుగుతూ ఉన్నాయి, దీన్నే మనకి చక్కగా కృష్ణ పరమాత్మ ఈ షట్ వికారాలు ఉంటాయి, శరీరం ఏదైతే ఉందో దానికి 6 వికారాలు మార్పులు చెందుతూ వస్తుంటాయి. అదేంటంటే అస్థి అంటే గర్భంలోని పడడం, నెక్స్ట్ జాయతే పుట్టడం, వర్ధతే పెరగడం, విపరిణమతే మార్పు చెందుతూ రావడం, అపక్షయతే క్షీణిస్తూ రావడం. చూడండి ముసలితనం తర్వాత ఇదే సైకిల్ పైకి ఎలాగైతే వెళ్లి ఇందో అలా పడిపోతుంది. ఎలాగైతే పుట్టేమో పుట్టినప్పుడు మనకి ఏమీ రాదు, చనిపోయిన టైంకి మళ్ళా మనం అదే వీక్నెస్ తోటి లేవగలేకుండా అదే మంచం మీద చంటి బిడ్డలాగే ఉండి ప్రాణం విడిచిపెడతాం. అలాగే వినశ్యతి చనిపోయేది. కాబట్టి ఈ శరీరం వస్తుంది, పరిణామాలన్నీ చెందుతుంది, మార్పు చెందుతుంది, మళ్ళా నశిస్తున్నది అని ఈ శరీరం అని దీనికి చెప్పారు. అదే మనకు భగవద్గీతలో కూడా నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్య మానే శరీరే. ఇలాగ వచ్చేది చచ్చేది కాదు పరమాత్మ, నీలో ఉన్న భగవంతుడు, నువ్వు ఈ శరీరం ఒక్కటే వస్తుంది పోతుంది, నువ్వు ఈ వచ్చిపోయే శరీరాన్ని అనుకోకు, అందులో ఉండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏదైతే చైతన్య శక్తి అనుమాతం నువ్వు అది అని గ్రహించు అని ఎంతో చక్కగా కూడా భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఒక పక్కనే ఎంతో విలువైన భగవంతుణ్ణి పెట్టి ఇది ఉంటేనే ఆంధ్ర వజ్రం సేఫ్ గా ఉంటుంది అంటున్నారు, ఇంకో పక్క ఈ అర్థాలు చూస్తుంటే భయం వేస్తుంటుంది. ఒకసారి ఆలోచించు గణేష్, మనం ఏదైతే ఇంత విలువైన ఇది అనుకుంటున్నామో శరీరం అది ఎప్పటికప్పటికి పోతుంది, ఎప్పటికీ ఫర్ఎవర్ ఇది ఉండిపోతుంది అనడానికి లేదు. స్వామి అంటారు కదా ఎవడో చచ్చిపోతే బాధపడి పర్వాలేదు పర్వాలేదు వాళ్ళ ఇంటి వాళ్ళని వదిలేస్తాం మనం ధైర్యంగా ఉంటాం, కానీ నువ్వు పోతావు అన్న విషయాన్ని మనం బుర్రకెక్కించుకోవటం లేదు. ఎవరైతే నేను కొన్నాళ్ళకి పోతాను, మనం ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతాను, నాకు ఇవన్నీ ఉండిపోతాయి, ఇవన్నీ నేను ఎప్పటికీ ఫర్ఎవర్ ఇలా అనుభవిస్తాను, ఇదే ఆనందం కంటిన్యూ అవుతుంది అన్న భ్రమలో బతుకుతున్నాము. కాబట్టి మనకి పెట్టిన పేరు ఒక అర్థం తెలుసుకుంటే చాలు మన భ్రమలన్నీ తొలగిపోతాయి అనిపిస్తున్నది. కాబట్టి ఈ దేహం శరీరం అని ఇటుపక్క అంటున్నారు, మరోపక్క ఏమో అని దీన్ని దేవాలయం అంటున్నారు మందిరం అంటున్నారు.
దీంట్లో స్వామి ఒక చక్కని పద్యం చెప్తారు, అసలు ఈ దేహం అంటే ఏంటి అన్న ఒక చక్కని పద్యంలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
అసలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దేహం శరీరం గురించి కూడా మనం ఇలా ఎలా అయితే క్షీణిస్తుందో అన్నదానికి కూడా స్వామి ఒక చక్కటి చెప్పారు, అది స్వామి వాయిస్ లో ఒకసారి విందాం.
మన్నపు కొంప రోగమున రెగ్గడి సేవక గంప జాత సంచలనం పొందు దుంప భవసాగరమైన ఈ దగ్గర లేని గంప అమ్ముల మదిలంపు మన మెంపు దలంప నేను స్థిరమని నమ్మబోక మనస పాదములు ఆశ్రయించవి.
Think, chant the glory of Hari.
ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధన.
This is the teaching of Vedanta.
సో ఒక ప్రక్క స్వామి ఈ దేహం మీకు ఇచ్చినటువంటి ఉపాధి, మీరు భగవంతుణ్ణి చేరగలిగే ఒక ఇన్స్ట్రుమెంట్ సాధనము అని అంటూ, మరొక వైపు ఇది ఒక తొమ్మిది తిత్తుల తోలుబొమ్మ, ఇది మగ్గిరెడ్డి దుంప, ఇలాగ ఇన్ని అంటున్నారు స్వామి. మరి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఆలోచన మనకి వచ్చినప్పుడు ఎంత చక్కని అండర్స్టాండింగ్ ఇస్తున్నారు స్వామి.
అంటే దేవాలయం అని చెప్తున్నారు స్వామి.
ఇది ఈ మానవ శరీరం దేవాలయం. మనం చక్కని ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మనం మందిరంలోకి వెళ్ళాలి అనుకోండి, మొట్టమొదట ఏం చేస్తాము, తలుపు తీయగానే మనం మొత్తం వాకిలంతా తుడిచి లోపలికి అడుగు పెట్టగానే అంతా శుభ్రం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్లి అక్కడ ధూపదీప నైవేద్యాలు సమర్పించి భగవంతుని పువ్వులతో అలంకరించి ఆరతిచ్చి చక్కగా మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం అన్నమాట. మరి మన శరీరంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు మనం ఎందుకు దాన్ని ఆ క్లీన్లీనెస్ గాని
పవిత్రంగా ఉంచలేకపోతున్నా,
ఎందుకు పవిత్రంగా ఉంచలేకపోతున్నాము అన్న ఆలోచన మనకి తెలియాలి అని చెప్పి స్వామి ఒక చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. ఒకసారి ఒక భక్తుని ఇంటికి స్వామి వెళ్లారట. అంటే రీఅఫర్మేషన్ ఆఫ్ స్వామీస్ స్టేట్మెంట్ ఇది. వెళితే ఆయన ఇంట్లో స్వామి ఆల్టర్ చాలా చాలా చిన్నదట. వెళ్లినప్పుడు స్వామి పాపం అది చూడగానే ఈయన చాలా నామోషిగా బ్యాడ్ గా ఫీల్ అయ్యి, స్వామి తప్పైంది స్వామి, మీ ఆల్టర్ చాలా చిన్నది, పూజ గది చాలా చిన్నది స్వామి అంటే, స్వామి ఎంతో చక్కగా స్మైల్ చేసి ఆయన హృదయం మీద ఇలా చేపెట్టి, నా స్థానం అది కాదురా ఇది అని చెప్పి స్వామి ఆయన హృదయం వైపు చేపెట్టి దాటి చూపించారనమాట. అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు అంటే మనం దానికి ఇవ్వాల్సినటువంటి ఆ ఇంపార్టెన్స్, ఆ పవిత్రత ఎలా ఉండాలి అని స్వామి అడుగుతున్నారు.
అదే గణేష్ స్వామి చెప్పినట్టు మనలోనే మన హృదయంలోనే భగవంతుడు ఉంటే మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం భగవంతుణ్ణి. మనకి మనం చేస్తున్న పనులను మనం అనలైజ్ చేసుకుంటూ పోతుంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత మంచి కార్యాలు చేయాలి, నిజంగా స్వామి మన పక్కనుంటే ఎలా ఉంటాం, నిప్పు పక్కన ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత లేకపోతే అందులో దహించబడిపోతాం, అలా ఉంటున్నావా లేదా అని ఆలోచించుకోవడం అన్నది చాలా పెద్ద సాధనే అని నాకు అనిపిస్తుంది. మిగతా జపతపాలన్నింటికన్నా కూడా ఈ కాన్షియస్తో స్వామి మనలో ఉన్నారు అంటే ప్రతి థాట్ ఎలా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలి, మనం చేస్తున్న పనులు ఎలా ఉండాలి, ఆ తర్వాత దేనికోసం మనం ఇవన్నీ చేస్తున్నాం అన్నది ఎంత జాగ్రత్తగా ఉండాలో మన విశాఖపట్నం బ్రదర్ రమేష్ తన అనుభవాన్ని చెప్తున్నారు. వారి మాటల్లోనే ఒకసారి విందాం.
తప్పకుండా.
చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో ఉన్నాను, ప్రీ సేవ దళ లో ఉన్నాను. ఇందాక బ్రదర్ అన్నట్టు స్వామిని, స్వామి ఈజ్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, అంటే స్వామి సర్వాంతర్యామి, అతనికి అన్ని పవర్స్ ఉన్నాయి అని చెప్పేవారు. నాకు అర్థమయ్యేది కాదు, స్వామి ఇక్కడుంటే అంత అంతా ఎలా ఉంటారు, చాలా నాకు తీసుకోవడానికి చాలా కష్టం అనిపించేది. ఆ టైంలో నేను ఇక్కడ విశాఖపట్నంలో సత్సాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సమయంలో ప్రతిరోజు కూడా అక్కడ ఒక చాలా మంచి మందిరం నిర్మించడం జరిగింది. ఆ మందిరాన్ని గౌరవనీయులైన మన కామరాజ్ అనిల్ కుమార్ గారే దానికి ఓపెనింగ్ కూడా చేశారు. ఆ మందిరం ఏంటంటే మొత్తం అంతా అద్దాలతో ఉంటుంది. ప్రతిరోజు వెళ్లి స్వామి ముందు కూర్చుని ఆ రోజు జరిగిన విశేషాలన్నీ స్వామికి చెప్పేవాడిని. అంటే స్వామి వీడు తిట్టాడు, నేను కూడా వాడిని తిట్టాను, ఇలా చెప్పుకుని ఒక పాట పాడేసుకుని వచ్చేవాడిని. ఆ పాట ఏంటంటే, అనాథ బంధో సాయి ప్రభో అపరాధ క్షమా కరో సాయి ప్రభో జీవయాత్ర మే సాథ రహో ప్రేమ భక్తి హమకో దీజో హృదయ మందిర సే మత్ జావో చరణామృత సేవా దీజో ప్రభో. ఈ పాట పాడుకుని వెళ్ళిపోయేవాడిని. దయచేసి చప్పట్లు కొట్టద్దు. ఇక్కడ మీరు గమనించవలసింది ఒకటి ఉంది, స్వామి సర్వాంతర్యం ఎలాగయ్యాడు అని నాకు చాలా డౌట్స్ ఉండేవి. ఒకసారి పుట్టపర్తి రావడం జరిగింది, స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి పాటలు పాడుతాం స్వామి అన్నాం. అరే రోజు చంపేస్తున్నావు కదరా, హృదయ మందిరసే మత్తు జావో, హృదయ మందిరసే మత్తు జావో అని చంపేస్తున్నావు కదరా అని చెప్పి అసలైంది ఇక్కడుంది, జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో నేను ఎలాగొచ్చి కూర్చునిదిరా, హృదయం అంతా కుళ్ళు కంపు కొడుతోంది అన్నారు. కుళ్ళు కంపు కొడుతోందిరా, ఆ హృదయంలో నేను ఎలా వచ్చి కూర్చునేది అని అన్నారు. అంటే మనసులో వెంటనే, స్వామి నువ్వు సర్వాంతర్యాము కదా కాబట్టి మరి తప్పదు నీకు అంటే మనసులో అనుకున్నాను. వెంటనే నా వేపు చూసి, ఏయ్ అశోక చక్రవర్తి, అశోకుడికి చక్రవర్తి అంటే మొత్తం రాజ్యమంతా తందే, అలా అని అశోకుడు కుళ్ళు కాలువ పక్కన కూర్చోడు. తన మందిరంలో రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చుంటాడు. అందు నుంచి ముందు హృదయాన్ని నిర్మలం చేసుకోండి. నిర్మలం ఎలా అవుతుందంటే స్వామి రెండు చెప్పారు, భజన చేయండి, సేవ చేయండి, ఈ రెండూ కూడా ప్రేమతో చేయండి, భావయుక్తంగా చేయండి, అప్పుడు నేను మీ హృదయంలో కూర్చుంటాను అన్నారు.
గణేష్, రమేష్ గారి అనుభవం ద్వారా స్వామి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ శరీరం మానవ శరీరం వచ్చిన ప్రతి ఒక్కరికి వారు చేయవలసిన సాధన ఏంటో ఎంతో చక్కగా చెప్పేశారు. మనం ఇంత దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవుడు దేహం ఇవన్నింటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చేశారు. కాబట్టి ఎంతో చక్కగా స్వామి మనని ఆ పదంలో నడిపించమని, ఆ శక్తిని కూడా స్వామినే ఇమ్మని కోరుకుందాము. అటువంటి దివ్యమైనటువంటి ఈ దేహంలోని భవ్యమైనటువంటి మన భగవంతుడు మనలోనే ఉన్నాడు అని ఎంతో చక్కగా స్వామి మనకు చెప్తూ, దానికి వెళ్ళడానికి కూడా ఎంతో ప్రేమతో మనలో తప్పుల్ని ఎంత చక్కగా సవరించారు చూడండి. ఇంకో పాటి వాళ్ళు అయితే తిడతారు, నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావని, కానీ ఎంత ప్రేమతో స్వామి, ఆ ప్రేమ ఒక్కటే మనని మార్చగలదు. కాబట్టి ఇంకా ఈ దేహం గురించి, ఈ దేవాలయం గురించి, మన బుజ్జి భగవంతుడి గురించి ఎంత చెప్పుకున్నా చాలదు. కాకపోతే ఈనాటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఆపుదాము. ఇంతవరకు శ్రోతలు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలోని దేహమే దేవాలయం అన్న అంశంలో, ఆ దేహం గురించి, దేవాలయం గురించి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకునే అదృష్టాన్ని స్వామి మనకు అందించారు. ఈ దేహాన్ని మనం సరైన మార్గంలో ఎలా వినియోగించుకోవాలి, వివేకంతో విచారణతో ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టి ఎలా తరించాలి అన్నది మున్ముందు సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ముగిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ సాయి స్వప్న. రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంత్ నిలయంలో ప్రస్తుతం సమయం 4:17. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి వేదం భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
జయ నమో ప్రేమ. వచనమే.